దేవుడు అనంతుడు, పరిధులు కలిగినటువంటి మానవుడు దేవుణ్ణి ఎప్పటికీ పరిపూర్ణంగా తెలుసుకోలేడు. దేవుడు ఎంత మట్టుకైతే తన్ను తాను బయలుపరుచుకుంటాడో అంత మట్టుకే దేవుణ్ణి అర్థం చేసుకోగలుగుతాడు. దైవాన్వేషణలో ఉన్నటువంటి మానవులు దేవుడి గురించి ఒక్కో రకమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. దాన్ని బట్టే మతాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఉదాహరణకి భారతదేశంలో 3 ప్రాముఖ్యమైన మతాలు ఉన్నాయి కదా, హిందూ మతం, క్రైస్తవ మతం, లేదా క్రైస్తవత్వం, ఇస్లాం మతం. హిందూ మతంలో ఉన్నటువంటి వాదన ఏంటంటే దేవుడు అనేక విధాలుగా తను తాను ప్రత్యక్షపరుచుకుంటాడని, అందుకనే పాలిథీజం అంటారు. అనేక మంది దేవుళ్ళని వాళ్ళు కొలుస్తూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు. ఇస్లాం మతం దానికి కరెక్ట్గా ఆపోజిట్గా ఉంటుంది. అంటే దేవుడు ఒక్కడే, మోనోథీజం అంటారు, దేవుడు ఒక్కడే అల్లా అని వాళ్ళు నమ్ముతూ ఉంటారు. క్రైస్తవత్వం ఒకవేళ కనుక జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఈ రెండింటికి మధ్యలో ఉన్నట్లు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకనంటే క్రైస్తవులు నమ్మేది ఏంటంటే దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములుగా ఉన్నారండి, వాళ్ళు ఒకటై ఉన్నారని, అందుకనే త్రిత్వము అనేటువంటి పదం ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని మనం కాస్త అర్థం చేసుకోవాలి. అయితే దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి లాజిక్ ఒక్కటే సరిపోదు, తత్వజ్ఞానం ఒకటే సరిపోదు, లేకపోతే మనకున్నటువంటి ఈ ప్రపంచపు మిడిమిడి జ్ఞానంతో దేవుడు ఇలాగే ఉండాలి అని అనుకుంటే కనుక పొరపాటు. బైబిల్ ఏ విధంగా దేవుడు తన్ను తాను బయలుపరుచుకున్నాడో దాన్ని సమగ్రంగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే దానికంటే ముందు కొన్ని విషయాలు ఆలోచిద్దాం. ఏంటనంటే ఈ లోకంలో ఏదైనా ఒక వస్తువు ఉంటే ఆ వస్తువుకు ఉండేటువంటి గుణగణాలు దాన్ని తయారు చేసినటువంటి వాడికి తెలిసి ఉండాలి, లేకపోతే వచ్చి ఉండాలి, లేకపోతే ఆయన దయ్య ఉండాలి. ఉదాహరణకి టాకింగ్ డాల్, మాట్లాడే బొమ్మను ఎవరు తయారు చేస్తాడు? మాట్లాడే వ్యక్తి తయారు చేస్తాడు, లేకపోతే చేయలేడు కదా. కంప్యూటర్లో 10కి 5 కలిపితే 15 వస్తుంది, మొబైల్లో 10కి 5 కలిపితే 15 వస్తుంది. ఎందుకంటే దాన్ని తయారు చేసినటువంటి వాడికి కూడా 10కి 5 కలిపితే 15 వచ్చింది కాబట్టి. కాబట్టి ప్రోడక్ట్, వస్తువులో ఏదైతే ఉందో ప్రొడ్యూసర్లో అది ఉండాలి, సృష్టించిన వాళ్ళు అది ఉండాలి. మానవులమైనటువంటి మనం మాట్లాడేవాళ్ళం, మనకు మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి? దేవుడి దగ్గర నుంచి వచ్చాయి. అంటే దేవుడు మాట్లాడేవాడు అయి ఉండాలి. మనందరికీ కూడా ప్రేమించాలి అనేటువంటి తపన ఉంది. ప్రేమ పిపాసులంగా ఉంటున్నాం, ప్రేమ కోసం తప్పిస్తూ ఉంటాం. ఎందుకని? మనం సృజించినటువంటి దేవుడు ప్రేమ అయి ఉన్నాడు కాబట్టి. బైబిల్ ఇలాగే చెప్తోంది, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, దేవుడు మాట్లాడేవాడు అనేటువంటి విషయం. మాటలు అనేవి ఒక్కడే ఉంటే అవసరమా? లేదు కదా. మనం అప్పుడప్పుడు మనతో మనం మాట్లాడుకుంటాం, కానీ ఎప్పుడు మనతో మనం మాట్లాడుకుంటే పిచ్చోడు అని అంటారు. దేవుడు మాట్లాడుతున్నాడు అని అంటే దేవుడు లాంటి వాడు ఇంకొకడు ఉండాలి, ఇద్దరుంటేనే మాటలు ఉంటాయి. అంతకంటే ఇంకా ప్రాముఖ్యమైనది ప్రేమ. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అని 1 యోహాన పత్రికలో చూస్తున్నాం. ప్రేమ అయి ఉండాలంటే ప్రేమించేవాడు ఉండాలి, ప్రేమను అందించేవాడు ఉండాలి, ప్రేమను అనుభవించేవాడు ఉండాలి. ఆ 3 ఉన్నప్పుడే ప్రేమ అయి ఉన్నాడు అనేటువంటి మాట చెప్పగలుగుతాం. కాబట్టి మనకున్నటువంటి సింపుల్ లాజిక్ను బట్టి ఆలోచిస్తే కూడా దేవుడు ఆయన స్వయంభవుడు, అంటే తనంతట తాను ఉనికిలో ఉండి ఉండాలంటే, స్వతంత్రుడిగా ఉండాలంటే, దేని విషయంలో కూడా మానవుడి మీద ఆధారపడకుండా ఉండి ఉండాలంటే దేవునిలో బహుళత్వం ఉండాలి, అంటే ఒకడికంటే ఎక్కువై ఉండాలి. మనం బైబిల్లో చూస్తే అది చాలా స్పష్టంగా కనబడుతుంది. చూడండి, అప్పటికి ఇంకా ఆదాము సృష్టించబడలేదు, దేవుడు ఇంకా ఆదామును సృష్టించలేదు, కానీ ఆ సందర్భంలో మాట్లాడుకుంటున్నట్లు మనకు కనబడుతుంది. ఆదికాండం 1:26, దేవుడు మన స్వరూపమందు మన పోలికే చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నట్లు కనబడుతుంది. దేవుడు దేవదూతలతో ఈ మాటలు మాట్లాడడు, దేవుడు దేవదూతలతో మాట్లాడతాడు, కానీ దేవుడు దేవదూతలతో మాట్లాడేటప్పుడు మన స్వరూపమని దేవదూతల్ని తన స్థాయికి తెచ్చుకోలేడు. ఎందుకంటే దేవదూతలు దేవుని స్వరూపంలో లేరు, మనం అది హిబ్రీయులకు రాసిన పత్రిక 1 మనం చూస్తాం కాబట్టి. మరి ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది, దేవుడు తనలాంటి ఇంకొక వ్యక్తులు, ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో మనకు తెలియదు, వాళ్ళతో మాట్లాడుతున్నట్లు మనకి అర్థమవుతుంది. ఇది ఒకటేనా? ఇంకొక వచనం కూడా చూద్దామా? 11:7, యెహోవా మాట్లాడుతున్నాడు. ఎప్పుడు? బాబేలు గోపురం ఆ సందర్భంలో. అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే, వారు అందరికీ భాష ఒక్కటే, వారు ఆ పని ఆరంభించి ఉన్నారు, ఇక మీదట వారు చేయుదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమియో నుండదు. గనక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకునేను. ఇక్కడ కూడా దేవుడు మాట్లాడుతున్నట్లు కనబడుతుంది, తన లాంటి ఇంకొక వ్యక్తితో ఆయన మాట్లాడుతున్నట్లు మనకు కనబడుతుంది. ఇందులో చూస్తే దేవుడు ఒకడిగా లేడు, ఒకడికంటే ఎక్కువగా ఉన్నాడు అని చూస్తుంది. వాళ్ళల్లో తారతమ్యం కూడా లేదని అనిపిస్తుంది. ఎందుకు అని అంటే ఆయన మాట్లాడేటువంటి సందర్భమే కాకుండా బైబిల్లో చూసినట్లయితే దైవత్వము అంటే గాడ్ హెడ్లో ఉన్నటువంటి వ్యక్తులు, ఒకవేళ ఒకళ్ళు ఉన్నారా, ఇద్దరున్నారా, ముగ్గురున్నారో, వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని దేవుడు అని సంబోధించినట్లు మనం చూస్తాం. ఒకటి రెండు వచనాలు చూద్దాం. మలాకి 3:1, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను, మీరు వెదుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును, ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ యొక్క మాట లేకపోతే ప్రవచనం యేసుక్రీస్తు ప్రభు వారి గురించి, ఆయన్ని ప్రభువు అని ఇక్కడ సంబోధిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక వచనం కూడా చూద్దాం. కీర్తనలు 110:1, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ఇక్కడ కూడా మనం చూసినప్పుడు ప్రభువు అనే మాట ఇంకొక ప్రభువు ఉపయోగిస్తున్నట్లు మనం చూస్తున్నాం. అంటే దైవత్వములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా పరిపూర్ణ దేవుడు లేకపోతే ప్రభువు అని సంబోధించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే వీళ్ళు ఎంతమంది అనే విషయం ఇంకా ముందుకెళ్ళేటప్పటికి అర్థమవుతుంది. పాత నిబంధనలోనే తేలిపోతుంది. ఎలా అంటేనేమో యెషయాగ్రంథం 61:1 మొదటి వచనం చూడండి. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించను, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. ప్రభువుకు యెహోవా ఆత్మ అంటే దేవుడు యెహోవా దేవుని యొక్క ఆత్మ నా మీదకు వచ్చినది. నా మీదకు అన్నప్పుడు యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. యెహోవా నన్ను అభిషేకించింది యెహోవా, అభిషేకించింది ఆత్మతో అభిషేకించాడు, అభిషేకించింది యేసు ప్రభుని. ఆ విధంగా ముగ్గురు వ్యక్తులు స్పష్టంగా వేరువేరుగా కనబడుతున్నట్లు మనకి చూస్తూ ఉన్నాం. ఇదే ఇంకోసారి కూడా చూస్తాం చూడండి. అంటే ఉదాహరణకి యెషయాగ్రంథం 48:16, ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడును కాను, అది పుట్టిన కాలమున మొదలుకొని నేను అక్కడనున్న వాడును, ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. నన్ను అని మాట్లాడుతుంది ఇక్కడ యేసు ప్రభు వారిని ప్రవచనాత్మకంగా. ఎవరు పంపించారు? యెహోవా పంపించాడు, ఆత్మ పంపించాడు. చాలా స్పష్టంగా ముగ్గురు వ్యక్తులు అనేటువంటి విషయం పాత నిబంధనలోనే మనకు కనబడుతుంది. కొత్త నిబంధనలోకి వచ్చేప్పటికీ ఇంకా స్పష్టంగా కనబడుతుంది అన్నమాట. యేసు ప్రభు వారి యొక్క జన్మ ఆ యొక్క వృత్తాంతము వర్ణించేటువంటి ఆ సందర్భంలో లూకాసు వార్త 1:35 గబ్రియల్ దూత మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇక్కడ ముగ్గురు చాలా చక్కగా ప్రస్తావించబడ్డారు, పరిశుద్ధాత్మ, సర్వోన్నతుడి, తర్వాత పుట్టబోయేవాడు దేవుని యొక్క కుమారుడని. ఇంకా స్పష్టంగా చాలా అసలు ఫిజికల్గా కూడా భౌతికంగా కూడా తేడాగా కనబడినట్లు ఉంటుంది. ఎలాగంటే యేసు ప్రభు యొక్క బాప్తీసం దగ్గర మత్తయి సువార్త 3:16-17 యేసు బాప్తీసము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను, ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకు వచ్చుట చూచెను, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఆకాశము నుండి వచ్చినటువంటి శబ్దమేమో తండ్రిది. ఇక్కడ బాప్తిసం తీసుకునేదేమో కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్ముడు పావురం వలె రావటం అనేది చూస్తాం. ఆ ముగ్గురు స్పష్టంగా వేరువేరుగా కనబడుతున్నారు. యోహాను భక్తుని యొక్క ఆ యొక్క స్వార్తలో చూసినట్లయితే 14, 15, 16 ఈ మూడు అధ్యాయాల్లో పరిశుద్ధాత్ముడి గురించి, తండ్రి కుమారుల యొక్క సంబంధం గురించి చాలా విషయాలు రాశారు. ఒకటి రెండు విషయాలు మనం చూద్దాం. 14:16 నేను, అంటే యేసుప్రభు వారు మాట్లాడుతున్నారు, నేను తండ్రిని వేడుకొందును మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, వేరొక అంటే నేను కాదు, వేరొక ఆదరణకర్త అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించుచున్నాను, మీకు అనుగ్రహించను. ఎంత స్పష్టంగా ఉండొచ్చండి. ఆ యొక్క తర్వాత వచనాలు చూస్తే ఇంకా చాలా విషయాలు మీకు అర్థమవుతుంది. అలాగే 26 దాకా రండి. ఆదరణకర్తగా, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు చాలా స్పష్టంగా కనబడుతున్నారు. 15 యోహాను సువార్త 26 తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు. ఇది యేసు ప్రభు యొక్క బోధనలో మనకు కనబడుతుంది. ఇలాంటి విషయాన్ని మనం పౌలు యొక్క బోధనలో కూడా చూస్తాం తెలుసా. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు వ్యక్తుల్ని త్రిత్వంలో లేకపోతే దైవత్వంలో చూస్తూ ఉన్నాడు. 1 Corinthians 12:4-5 చూద్దాం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి, కానీ ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు, కానీ అందరిలోనూ అన్నిటినూ జరిగించు దేవుడు ఒక్కడే. ఈ విధంగా ముగ్గురు గురించి ఇక్కడ ప్రస్తావించినట్లు మనం చూస్తాం. ఆత్మ, ప్రభు అంటే యేసుక్రీస్తు ప్రభువారు, దేవుడు తండ్రి దేవుడు. ఇదే మాటలు మనం, ఇలాంటి భావన మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా చూడగలుగుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2 వచ్చేప్పటికీ ఆయన మానవులకి ఉన్నటువంటి రక్షణ యేసు ప్రభువులో వర్ణిస్తూ 22 చివరికి వచ్చేప్పటికి, మధ్యలో చాలా సందర్భాల్లో కనబడుతుంది, చివరి వచనంలో బాగా కనబడుతుంది, ఆయనలో మీరు కూడా, ఆయనలో అంటే యేసుక్రీస్తులో, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా, అంటే పరిశుద్ధాత్మ మూలంగా. ఎందుకంటే తెలుగు బైబిల్లో మనం చూసినట్లయితే ఆత్మ అక్కడ పెద్ద అక్షరాల్లో రాశారు. ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై, ఎవరికి, దేవునికి అంటే తండ్రి దేవుడు నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఇదంతా వదిలేయండి. అసలు అపోస్తుల యొక్క కాలములోనే, అంటే యేసు ప్రభు యొక్క శిష్యుల కాలములోనే త్రిత్వము అనేటువంటి ఆలోచన వారికి ఉన్నది అనటానికి ఇది అద్భుతమైనటువంటి ఉదాహరణ అన్నమాట. 2 Corinthians 13:14 ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడైండునుగాక. అంటే వారిని ఆశీర్వదించేటప్పుడు ఆ త్రిత్వ దేవుణ్ణి వాళ్ళు సంబోధించారు. ఇది పౌలు ఒకడే కాదు, పేతురు కూడా ఉపయోగించాడు తెలుసా. పేతురు భక్తుడు పరిశుద్ధాత్మను పొందిన ఆ తొలి గడియలో అని చెప్పాలి, పెంతుకోస్త దినాన్న ఆయన ఇచ్చినటువంటి తొలి వర్తమానం బట్టి 3,000 బాప్తిసం పొందారు. ఆ వర్తమానంలో ఆయన ఉపయోగించినటువంటి పదాలు చూడండి, ఆత్మపూర్ణుడే ఆయన ఈ మాటలు చెప్పాడు. అపోస్తల కార్యం 2:32 ఈ యేసుని దేవుడు లేపను, అంటే అక్కడ యేసు వేరు, దేవుడు వేరు, దీనికి మేమందరము సాక్షులము, కాగా ఆయన దేవుని కుడిపార్శమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. ఎంత అద్భుతంగా త్రిత్వదేవుడి గురించి మాట్లాడుతున్నాడు చూడండి. పేతురు భక్తుడు త్రిత్వదేవుడిని నమ్మాడు అని అనటానికి ఆయన రాసినటువంటి రచనలు, ఆయన పత్రికలు ఉన్నాయి కదా, 1 Corinthians 12:2 చూడండి. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా ఈమన్నీ రాసుకుంటూ వస్తున్నారు. అక్కడ ముగ్గురు ఉన్నారు. ఏంటి ఆ విషయం అంటే, భవిష్యత్ జ్ఞానమేమో తండ్రి దగ్గర నుంచి వస్తుంది, పరిశుద్ధత ఏమో ఆత్మ వలన కలుగుద్ది, పాపము నుంచి విడుదలనేమో యేసు ప్రభు యొక్క రక్తాన్ని బట్టి వస్తుంది. ఆ విధంగా త్రిత్వాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఈ ఒక్క వచనం చూస్తే కనుక ఆ ముగ్గురుకి ఒకటే అనే మాట అసలు ఎందుకు వచ్చింది అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ వచనం చెప్పకముందు మీకు ఇంకొక చిన్న క్లారిటీ ఇవ్వాలి. తెలుగులో ఒకటి అనే మాట రెండు వేరు వేరు పద్ధతుల్లో వాడతారు, తెలుసా మీకు? కంగారం పడక్కర్లేదు. రెండు వేరు వేరు పద్ధతులు అనే దాన్ని అర్థం అవ్వడానికి ఈ చిన్న ఉదాహరణ చెప్తాను. నలుగురు కుర్రోళ్ళు ఆడుకోవడానికి వెళ్ళారు. అయితే కొద్దిసేపు ఉన్నాక ఒకడే వస్తూ ఉన్నాడు. వాళ్ళు నలుగురు కూడా మీకు తెలిసిన వాళ్ళు, ఆడుకోవటం వెళ్తాం మీరు చూశారు. వచ్చేటప్పుడు ఎరా నలుగురు వెళ్ళారు, నువ్వు అక్కడో వస్తున్నావు ఏంట్రా అని అడిగితే, అప్పుడు వాడు ఇచ్చే జవాబు వినండి. వాడు ఇచ్చే జవాబులో ఒకటి అనే పదాన్ని రెండుసార్లు వాడతాడు, కానీ రెండుసార్లు వేరువేరుగా వాడతాడు. ఎట్లా ఆడతాడు తెలుసా? ఏమంటాడు తెలుసా? ఏమండి, వాళ్ళు నన్ను ఒక్కడనే చేసి, ఇక్కడ ఒక పద్ధతి, నన్ను ఒక్కడనే చేసి వాళ్ళు ముగ్గురు ఒకటై నన్ను కొట్టారు. ఇప్పుడు మీరు చూసారా, నన్ను ఒక్కడనే చేశారు అని అన్నప్పుడు అది డిజిట్ సంఖ్య, వాళ్ళు ముగ్గురు ఒకటై అన్నప్పుడు అది యూనిట్. వాళ్ళు ముగ్గురు వేరువేరు వ్యక్తులు, కానీ నా కోసం ఒకటైపోయారు. అంత దాకెందుకు? భారతదేశ ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వం అంటారు ఇప్పుడు. ఓకే, ప్రభుత్వం ఒకటే, కానీ ఆ ప్రభుత్వంలో చాలా పార్టీలు ఉన్నాయి తెలుసా? బీజేపీ ఉంది, శివసేన ఉంది, తెలుగుదేశం ఉంది. ఈ విధంగా అనేక పార్టీల యొక్క కూటమి ఎన్డీఏ. ప్రభుత్వం ఒకటే కానీ అనేక పార్టీలు ఉన్నాయి. దీన్నే ఏకత్వం అంటారు బహుళత్వంలో. త్రిత్వము అనేది అలాగొచ్చిందనమాట. త్రిత్వము అనే పదానికి అర్థం ఏంటంటే, సంధి విభజన ఏంటంటే, త్రీ ప్లస్ ఏకతత్వం కలిగిన వాళ్ళు, అంటే ముగ్గురు ఒకే తత్వం కలిగిన వాళ్ళు, ఒకే తత్వం వాళ్ళ యొక్క కూటమిని ఒకటి అని ఉపయోగిస్తారనడానికి ఇంకొక ఉదాహరణ చెప్తాను చూడండి. బైబిల్లోంచే మనం ఆది కాండం 11:7 బాబెలు గోపురం గురించి వచనం చదువుకున్నాం. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒకటే. జనము ఒకటే అంటే ఒకడే మనిషి ఉన్నాడు అక్కడ? లేదు, ఒకే స్వభావం కలిగిన వాళ్ళు అని. వారి అందరికీ భాష ఒకటే. ఇప్పుడు ఈ ఒకటి ఇక్కడ రెండు రకాలుగా వాడితే సార్, మొదటి ఒకటేమో యూనిట్, అంటే వాళ్ళు ఒకే తత్వం కలిగిన వాళ్ళు. చాలామంది మనుషులు ఉన్నారు కానీ ఒకే తత్వం కలిగిన వాళ్ళు, ఒకే విధంగా దేవుడి నుంచి దూరం అయిపోయిన వాళ్ళు. వారందరికీ భాష ఒకటే. ఇక్కడ మాత్రం యూనిట్, డిజిట్ అనమాట. అంటే ఒకటే భాష ఉంది, అప్పట్లో ఒకటే భాష ఉండేది. సో కాబట్టి ఇక్కడ ఒకటి అనేదాన్ని రెండు రకాలుగా వాడుతున్నట్లు మనం చూస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఈ త్రిత్వం అనే దాంట్లో త్రీ ప్లస్ ఏకతత్వం కలిగిన వాళ్ళు, ముగ్గురు ఒకే తత్వం కలిగిన వాళ్ళు. ఇంగ్లీష్లో అయితే ట్రినిటీ అంటారు, ట్రై ప్లస్ యూనిటీ, ముగ్గురు కలిసి ఉండటం, ఏకత్వంలో ఉండటం అనేది. దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి ఈ ఒకటే అనే మాట హీబ్రూ భాషలో ఏకాద్ అని ఉపయోగిస్తారు. అది ఎక్కడ ఉపయోగించారు చూస్తారా? ఆది కాండం 2:24 కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారు ఏక శరీరమై ఉందరు. ఏక శరీరం అన్నదే ఏకాద్, అంటే వాళ్ళు ఇద్దరు కానీ ఒకటైపోయారు అని. ఈ పదాన్ని బైబిల్లో ఇంకోసారి వాడారు తెలుసా? అది ఎక్కడంటే 2:4 ఇస్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అద్వితీయుడు అంటే ద్వితము కాలివాడు, వేరు పరచలేనటువంటి వాళ్ళు. మనం అప్పుడప్పుడు అంటాం కదా, వాళ్ళిద్దరు ఒకటైపోయారా, వేరు చేయలేం అని. ఆ విధంగా ఏకతత్వము కలిగిన వాళ్ళు, ఒకటైపోయినటువంటి వాళ్ళు. కాబట్టి బైబిల్లో మన దేవుడు ముగ్గురుగా ఉంటున్నారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి కుమారుడు కాదు, కుమారుడు పరిశుద్ధాత్మ కాదు, కానీ వాళ్ళ ముగ్గురు ఒకే స్వభావము కలిగిన వాళ్ళు. అంటే ముగ్గురికి ఆది అంతము లేదు. దేవుడు అనేవాడికి సృష్టికర్త ఉండడు, ఉంటే ఆయన దేవుడు అవ్వడు. కాబట్టి దేవుడు సృష్టికర్త లేనివాడు అయినట్లయితే కనుక ఆయన నిత్యుడు. తండ్రి నిత్యుడు, కుమారుడు నిత్యుడు, పరిశుద్ధాత్ముడు నిత్యుడు. నేను ఆల్ఫా ఒమేగా అని యేసు ప్రభు గురించి అన్నారు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, అది యేసు ప్రభు గురించి అన్నారు. కాబట్టి దేవుడు యేసు ప్రభు వారు నిత్యము ఉన్నవాడు. పరిశుద్ధాత్మని నిత్య ఆత్మ అని అన్నారు. ఆదికాండం 2:2 పరిశుద్ధాత్ముడు జలములపై అల్లాడుచున్నాడు అని అన్నది 22వ ప్రకటన గ్రంథంలో ఆయన పిలుస్తున్నాడు. ఆది నుంచి అంతం వరకు పరిశుద్ధాత్మని యొక్క పరిచర్యను మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా దేవుడి గురించి కూడా వర్ణించారు. కాబట్టి వీళ్ళ ముగ్గురు కూడా ఆది అంతము లేనటువంటి వారు, ఎల్లప్పుడూ ఉన్నటువంటి వారు, ఒకే తత్వము కలిగినటువంటి వారు. కానీ వాళ్ళ ముగ్గురు మన కోసం ఒకటయ్యారు. ఒకటయ్యారనంటే మనల్ని ప్రేమించటంలో ఒకటయ్యారు, మనల్ని సృష్టించటంలో ఒకటయ్యారు, మనల్ని రక్షించటంలో ఒకటై అయ్యారు. అది ఆ ఒకటి అనే దానికి అర్థం. ఈ ఒకటి అనే దాన్ని అర్థం చేసుకోవడానికి, త్రిత్వం గురించి గ్రహించడానికి ఈ వచనం చూస్తే మనకు బాగా అర్థమవుతుంది తెలుసా. యేసు ప్రభు వారు పునరుద్ధారణడైన తర్వాత ఆయన ఇచ్చినటువంటి చివరి ఆజ్ఞ, ఆ ఆజ్ఞ ఎలా ఉంటుంది? మత్తయి సువార్త 28:19 చూద్దాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. అక్కడ బాగానే ఉంది. ఆ తర్వాత ఏమన్నారు? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మని యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు. ఇప్పుడు ముగ్గురిని ఇక్కడ సంబోధిస్తున్నారు, తండ్రి అని, కుమారుడని, పరిశుద్ధాత్ముడని. ఎలా ఉంటుందంటే రమేష్, సురేష్, రాజేష్ ఈ ముగ్గురు వచ్చాడు అంటే ఎలా ఉంటుంది? ముగ్గురు అన్నప్పుడు వచ్చారు అని అనాలి. ఏకవచనం ఉపయోగించకూడదు, బహువచనం ఉపయోగించాలి. కానీ ఇక్కడ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మని యొక్కయు నామములోనికి అని ఏకవచనం వచ్చారు. వాళ్ళ ముగ్గురు ఒక నేమ్, ఒక నామము కింద, ఒక అధికారము కింద, ఒక ఉద్దేశముతో, ఒక గవర్నమెంట్తో వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు. అందుకనే నామము అన్నప్పుడు అథారిటీ, ఆ అథారిటీలో వాళ్ళకి బాప్తీసం అవ్వండి, ఆ అధికారంలో వాళ్ళకి బాప్తీసం అవ్వండి అని చెప్తున్నాడు. దాంతోనే త్రిత్వము అనే మాట వచ్చింది. బైబిల్లో లేదు కదండి త్రిత్వము అనే మాట. కరెక్టే, బైబిల్లో త్రిత్వము అనే మాట లేదు, కానీ ఆ భావం ఉన్నది కాబట్టి ఆ భావాన్ని ఇచ్చేటువంటి త్రిత్వం అనే పదాన్ని మనం సృష్టించుకున్నాం. భావాన్ని మనం సృష్టించలా, పదాన్ని మనం సృష్టించాం. బైబిల్లో తాతగారు అనేది లేదు, ఎందుకంటే హిబ్రియులకి తాతగారు అనే మాట ఉంటుంది, తండ్రినే ఉంటుంది. తండ్రి యొక్క తండ్రి కూడా తండ్రే, తండ్రి యొక్క తండ్రి యొక్క తండ్రి కూడా తండ్రే. అయితే మనం వాడుక భాషలో తాతయ్య అని ఉపయోగించట్లా, ఉపయోగిస్తాం. ఎందుకు అనంటే మనకు అది ఆ విధమైనటువంటి పదాన్ని సృష్టించుకున్నాం కాబట్టి. త్రిత్వము అనే పదాన్ని మనం సృష్టించుకున్నాం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అయితే వీళ్ళు ముగ్గురు ఒకటై ఉండటం బట్టి మనకు వచ్చినటువంటి లాభం ఏంటి అని అంటారేమో. చాలా ఉన్నది. ఏ అనంటే వాళ్ళ ముగ్గురు మధ్యన సహవాసం ఉన్నది కాబట్టి లోకములో సహవాసం కోసం తాపత్రయపడతాం అనేది ఉంటుంది. మనం ఒకరితో ఒకరు సహవాసం కలిగి మనం కూడా దేవునితో సహవాసం కలిగితే అప్పుడు మన సంతోషం పరిపూర్ణమవుతుంది. 1 యోహాను 3:4 చూస్తే మీకు అర్థమవుతుంది తెలుసా. ఆయనతో మనం సహవాసం కలిగి ఉంటే, అర్థమైందా, అన్యోన్య సహవాసం, అప్పుడు మన సంతోషం పరిపూర్ణమవుతుంది. సహవాసములో సంతోషం ఉన్నది. అద్భుతం కదా. తండ్రి దేవుడు ప్రేమించి కుమారుని పంపించాడు. కుమారుడైనటువంటి యేసు ప్రభు వారు ప్రేమించి మన కోసం ఈ లోకంలోకి వచ్చి చనిపోయాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి యేసు ప్రభు చేసినటువంటి ఆ రక్షణ కార్యాన్ని మనకు ఆపాదించారు. కాబట్టి రక్షణలో వీళ్ళ ముగ్గురు ఏ విధంగా వ్యవహరించారు ఒక పని కోసం అనేది మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రార్థనలో మనం ప్రార్థన చేసేదేమో తండ్రికి, తండ్రి దగ్గరికి వెళ్ళటానికి మనకి యోగ్యత లేదు, అంత మనకి దమ్ము లేదు, అంత చేత కాదు. మరి ఎలా వెళ్తాం? యేసు ప్రభు నామాన్ని పట్టుకొని వెళ్తాం, అంటే ఆయన రికమెండేషన్ పట్టుకొని వెళ్తాం అనమాట. అందుకని యేసే నామంలో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఏం ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి తెలియదు. తత్తరపడతా ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనకి మాటలు అందిస్తాడు ఎలా ప్రార్థన చేయాలో. ప్రార్థనలో కూడా ముగ్గురు మనకు సహాయం చేస్తున్నారు. తండ్రికి ప్రార్థన చేస్తాం, కుమారుని యొక్క నామం ప్రార్థన చేస్తాం, పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో ప్రార్థన చేస్తూ ఉంటాం. త్రిత్వ దేవుణ్ణి నమ్మకపోయినట్లయితే క్రైస్తవులు కాదు. అది చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవత్వానికి ప్రాముఖ్యమైనటువంటి మూల సిద్ధాంతము ఇదన్నమాట. అనేక తప్పుడు బోధలు వచ్చాయి. యెహోవా సాక్షులని, మార్మన్స్ అని ఇలాంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా త్రిత్వ దేవుణ్ణి అంగీకరించలేదు, త్రిత్వాన్ని అంగీకరించలేదు. అయితే కుమారుణ్ణి దైవత్వంలోంచి పక్కకు తొలగించారు. లేకపోతే పరిశుద్ధాత్ముడు వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తిలాగా చూపించడానికి ప్రయత్నం చేశారు. ఎవరైతే త్రిత్వాన్ని అంగీకరించారో వాళ్ళు బైబిల్ నుంచి పక్కకు వచ్చారని అర్థం అన్నమాట. త్రిత్వ దేవుళ్ళలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏంటి అని అంటే, ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు ఏంటనంటే, మన క్రైస్తవ దైవత్వంలో బైబిల్లో బహిర్గతమైనటువంటి దైవత్వంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ముగ్గురు కూడా పరిపూర్ణంగా దైవత్వము కలిగినటువంటి వాళ్ళు. అంటే తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు. ఆ ముగ్గురు ఒక్కటై ఉన్నారు, అంటే కలిసిపోయారు ఒకటిగా. మన యొక్క రక్షణ విషయంలో, మన యొక్క పవిత్రత విషయంలో, మన యొక్క జీవితపు ఉనికి విషయంలో వాళ్ళు ఒకటై ఉన్నారు. ఇది క్రైస్తవ సిద్ధాంతం త్రిత్వం గురించి. ఈ మాటల ద్వారా మీరు ధైర్యాన్ని తెచ్చుకోవచ్చు. ఎలాగా? మనం ప్రార్థన చేసినప్పుడు ఒంటరిగా లేము, మనతో త్రిత్వ దేవుడు ఉంటూ ఉన్నాడని. అంతేకాదు, త్రిత్వ దేవుడు ఉన్నాడు కాబట్టి యేసుప్రభు వారు మంచి శుక్రవారం చనిపోయి ఆదివారం తెల్లవారుజాము లేచినప్పుడు ఈ మధ్యలో దేవుడు లేడా? ఈ విశ్వాన్ని ఎవరు కాపాడుతున్నారు, లేకపోతే ఈ విశ్వాన్ని ఎవరు కొనసాగిస్తున్నారు అని అంటే, తండ్రి దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, కాబట్టి సాధ్యమైంది. అందుకనే యేసుప్రభు వారి యొక్క పునరుద్ధానం గురించి ముగ్గురు విషయం కూడా మాట్లాడతారు. ఎలా తెలుసా? తండ్రి కుమారుణ్ణి లేపాడని ఉంటుంది, రెండోసారి నేను లేచాను అని ఉంటుంది, మూడోసారి పరిశుద్ధాత్ముని సహాయంతో లేచాను. త్రిత్వ దేవుడు రక్షణ విషయంలో మన పట్ల ఎటువంటి ఆయన ప్రేమను చూపించాడో దాంట్లో మనకి అర్థమవుతుంది. కాబట్టి క్రైస్తవ బోధనల ప్రకారం, బైబిల్ ప్రకారం దేవుడు త్రిత్వమై ఉన్నాడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మరి ఈ సత్యాన్ని మీరు గ్రహించడం ద్వారా అనుమానాల నుంచి పక్కకు వస్తారని, దేవునికి ఇంకా దగ్గర అవుతారని ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.